శ్రోతలకు యేసుక్రీస్తు ప్రభునామంలో వందనములు. మీరు వింటున్నది పోలీస్ బిలీవర్స్ రేడియో ఛానల్. వాక్యోపదేశకులు ఎస్ఐ మహేష్. అంశము ఆది కాండము 3వ అధ్యాయం నుండి 5 ప్రశ్నలు. ఈ వారాంతపు బైబిల్ స్టడీ మూలవాక్యం యెషయా 11వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు
నేను చదువుతా ఉన్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు. తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయును, చిరుతపులి మేకపిల్ల వద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడుమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. 9వ వచనం. నా పరిశుద్ధ పర్వత మందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. ఈ వాక్యం చాలా ఆసక్తిగాను ఆలోచన పుట్టించేదిగాను ఈ వాక్యం కనబడుతుంది. ఇక్కడ క్రూర మృగాలు, సాధు మృగాలు, సాధు జంతువులు కలిసి వాసం చేస్తాయన్నమాట. అసలు చిరుతపులి మేకపిల్ల కలిసి ఉండటమే, తోడేలు గొర్రెపిల్ల కలిసి ఉండటమే, కొదమ సింహాన్ని బాలుడు తోలతాడట, ఆవులు ఎలుగు బంటులు కలిసి మేస్తాయట. ఎంత ఆశ్చర్యంగా ఈ మాటలు కనబడుతూ ఉన్నాయో. కానీ దేవుని వాక్యము ఇది సాధ్యమే అన్న విషయాన్ని మాట్లాడుతూ ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి విషయాలు ఫిల్మ్ డైరెక్టర్లకు మాత్రమే సాధ్యం. ఏదైతే అసాధ్యమో వాటిని సినిమా నిర్మాతలు మాత్రమే సాధ్యపరుస్తూ ఉంటారు. అయితే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం ఈ లోకాన్ని ఇట్లా ఊహిస్తే ఎలా ఉంటుంది? జాతి వైరం అంటాం కదా, జాతి వైరం. కుక్కకి పిల్లికి పడదు. ఒకదాని పిల్లి వెనకాల కుక్క పరిగెడతా ఉండదు పట్టుకోవడానికి. చిరుతపులికి మేకపిల్లకి ఏమాత్రం పడదు, దొరికితే చంపి తినేయడమే. అలాంటిది ఇక్కడ క్రూర జంతువులు, సాధు మృగాలు, సాధు జంతువులు క్రూర మృగాలు కలిసి ఉంటాయి అన్న మాట వాస్తవంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు ప్రపంచంలో హింస లేకపోతే, ఈరోజు ప్రపంచంలో మోసం లేకపోతే, మనుషుల మధ్య స్వార్థం లేకపోతే, ప్రజల్లో రోగాలు లేకపోతే, ప్రజలకు మరణం రాకపోతే ఎంత దీవెనకరంగా ఉంటుందో గమనించాలి. ఎవరు కుక్క పిల్ల అరుస్తూ ఉంది, మీట్లో పెట్టుకోలేదు. ఈ లోకాన్ని ఒకసారి ఎట్లా ఊహించగలిగితే ఎంత బాగుంటుందో. కానీ మనం అనుకుంటాం ఎప్పటికీ ప్రపంచం ఇంతే, ప్రపంచం ఎప్పటికి మారదు, ధనవంతుడు పేదవాడికి మధ్య ఉన్న వైరం అంతరాయం ఎప్పటికి పోదు. ఇలా అనుకోవచ్చు. 50 సంవత్సరాలు బ్యాక్ వెళ్తే ఈ రోజు కూడా ఉంది. అగ్రవర్ణాలు, అణగారిన వర్ణాలు, అణగారిన కులాలు, అణగారిన కులాల్ని అగ్రవర్ణాలు తొక్కుతూ ఉన్నాయి అన్నప్పుడు చాలా మంది విప్లవకారులు సమాజంలో ఏకత్వాన్ని చూడడం కోసం చాలా పాటుపడ్డారు. ఎప్పటికీ ఆ తారతమ్యం అలాగే ఉంది. ఈరోజు ఏదైతే సమాజంలో అంతరాలుగా కనబడుతున్నాయో, సమాజంలో మనం ఊహించిన పరిణామాలు కనబడుతున్నాయో, ధనవంతుడు పేదవాడి మధ్య తారతమ్యం ఉందో, అవి పోతే ఎంత బాగుంటుంది. రోగాలు, ఈరోజు రోగం లేని మనిషి ఎవరున్నారు? షుగరు, బీపీ, రోజు ఏదో మందులు మింగే పరిస్థితుల్లో ఉన్నాం. రోగాలు లేకపోతే ఎట్లా ఉంటుంది? ఇవన్నీ మన ఊహల్లో ఉన్నాయి. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది అసలుకి జాతి వైరం కానీ, మన ప్రకృతి ధర్మం అంటాం, ప్రకృతి ధర్మం కానీ, వేటాడడం కానీ, చంపుకోవడం కానీ, హింస కానీ ఏమి లేకుండా ఉండే లోకం కొరకు, ఉండే స్థితి కొరకు దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. అందుకే ఈ 11వ అధ్యాయంలో 7వ వచనంలో ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును అన్నాడు. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును. ఈ మాటలు దేని కొరకు రాయబడుతున్నాయంటే, దేవుడు వాగ్దానం చేసిన క్రొత్త భూమి, క్రొత్త ఆకాశంలో అస్థితి ఎట్లా ఉంటుంది అన్న దాని కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. మరోలా చెప్పాలంటే ఈ మాటలు ఒకనాడు సాధ్యమయ్యాయి. ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆయనకు అవిధేయత చూపించి పాపంలో పడడానికి ముందు దేవుడు ఇలా అన్నాడు. ఆదికాండ మొదటి అధ్యాయము 31వ వచనంలో ఆరు దినాల సృష్టి, ఆరు దినాల సృష్టిలో సమస్త సృష్టిని, సమస్త జీవరాశిని దేవుడు సృజించిన తర్వాత ఆయన ఏ రోజుకు ఆ రోజు సృష్టిని ఆయన పరిశీలిస్తున్నాడు. మంచిగా ఉన్నట్లు కనబడుతుంది. చివరి వచనంలో ఇలా రాయబడింది, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండను. ఇట్ వాజ్ వెరీ గుడ్ అని రాయబడింది. టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్ ప్రతిది. అప్పుడు ఈ రోజు మనం చూస్తున్నట్లుగా ఈ వైరం లేదు. క్రూర జంతువు సాధు క్రూర ముఖాలు సాధు జంతువుల మధ్య జాతి వైరం లేదు. మానవుల్లో హింస లేదు, చంపుకోవడం లేదు, మోసం లేదు, రోగం లేదు, పాపం లేదు, మరణం లేదు. అంత శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మానవ జాతికి ఇచ్చాడని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే అంత శ్రేష్టమైన చరిత్ర, అంత పవిత్రమైన చరిత్ర, అంత ప్రశాంతమైన మానవ జీవితాలు ఎందుకు ఈరోజు మనం చూస్తున్నట్లుగా ఎంత భయంకరంగా మారిపోయాయంటే దానికి సమాధానం మన 3వ అధ్యాయంలో చూస్తున్నాం. ఆదికాండ 3వ అధ్యాయంలో ప్రభు యొక్క మహాకృపను బట్టి గత 2 వారాలుగా 2 టాక్స్లో ఒకటి మానవ ఆవిర్భావం నుంచి మానవ పతనం వరకు గల కారణాలు ఏంటో మనం చూడడానికి ప్రభు సహాయం చేశారు. దాని తర్వాత పతనమైపోయిన మానవ జాతి తిరిగి కట్టబడ్డం, తిరిగి లేవనెత్తబడ్డం, కోల్పోయిన జీవవృక్ష ఫలాలు కోల్పోయిన వారు తిరిగి జీవవృక్ష ఫలాలకు హక్కుదారులు కావటం, ఏదైనా తోటల్లో ఏదైతే అమరత్వాన్ని కోల్పోయారో తిరిగి ఆ అమరత్వంలోకి ప్రవేశించడానికి మానవ ఉన్నత కొరకు విషయాలు కూడా మనం చూడడానికి ప్రభు సహాయం చేశారు. నేను ఎందుకు ఆది కాలం నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడుతున్నానంటే దిస్ ఈస్ ద బుక్ ఆఫ్ బిగినింగ్స్ అంటారు. ప్రతి ఆరంభానికి ప్రారంభం ఇక్కడే జరిగింది. ప్రతి ప్రారంభానికి గల కారణాలను, విశ్లేషణను ప్రభు ఆది కాండంలో మనకి పొందుపరుచున్నారు. ఈ విషయాల మీద విషయ పరిజ్ఞానం కలిగినప్పుడు బైబిల్లో కీలకమైన భాగంగా కనబడుతూ ఉన్న ఏదేను తోటలో పాపం, దాని తర్వాత మానవ జాతికి వచ్చిన శాపం, దీనంతటికీ కారణం ఇదే కదా అనిపిస్తూ ఉంటది. ఆకలి లేకపోతే ఎంత బాగుంటుంది, రోగం లేకపోతే ఎంత బాగుంటుంది, కష్టం లేకపోతే ఎంత బాగుంటుంది, వంట వండుకునే బాధ లేకపోతే ఎంత బాగుంటుంది. ఇవన్నీ మన మనసులో ఉన్న తలంపులే కానీ అవన్నీ ఒకనాడు లేవు. మధ్యలో దేవునికి మనం చూపిన అవిధేయతను బట్టి అవన్నీ మన మీదకి వచ్చినట్లుగా చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకంగా నేను ఈ ఆది కాండంలో జరిగిన, ఏదైనా తోటలో జరిగిన ఆ ఉదాంతంలో సాతాను యొక్క పాత్రను మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. అసలుకి చెట్టు ఎందుకు వేసాడు అన్న ప్రశ్న అనాదిగా మానవ మెదడుని తొలుస్తూ ఉన్నప్పుడు ఆ చెట్టు వేయడానికి వెనకాల ఉన్న దేవుని ఉద్దేశం ఏంటో చూడడానికి ప్రభు గతవారం మనకు సహాయం చేశారు. ఈరోజు కొన్ని విషయాలు ఈ యొక్క చాప్టర్లో మానవ పతనానికి కారణమైన ఈ పుటలో ముఖ్య పాత్ర పోషిస్తున్న సాతాను గురించిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి ఆశపడతా ఉన్నాను. నాతో పాటు రండి ఆది కాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని మాటలు చూడాలి. 1వ వచనం నుంచి కొన్ని మాటలు. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైన మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగను. 4వ వచనంలో అందుకు సర్పము, మీరు చావనే చావరు, మీరు వాటిని తిని దినమున మీ కనులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతలు ఉందిరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆమె ఆ వృక్ష ఫలాలు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంతకీ ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశారు, పాపం వల్ల శిక్ష వచ్చింది అని మనం గత వారంలో చూడగలిగాం. అయితే ఆదామవ్వలు పాపం చేశారా, వారి చేత సాతాను పాపం చేయించాడా అన్నది పెద్ద ప్రశ్నగా మనకు కనబడుతుంది, పెద్ద ప్రశ్నగా కనబడుతుంది. అందుకే 13వ వచనంలో ఇలా రాయబడింది, 13వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ సర్పమునను మోసపుచ్చినందున తింటిన నేను, సర్పమునను మోసపుచ్చినందున తింటిన నేను. ఆ పాపానికి ప్రేరేపించిన వాడు, ఆ పాపంలో పడవేసిన వాడు, పురుకొలిపిన వాడుగా సర్పం సాతాను కనబడుతుంది. కాబట్టి ఈ 3వ అధ్యాయంలో సర్పం యొక్క పాత్ర నుంచి కొంత క్లారిటీ మనకు ఏర్పడితే బైబిల్ మూలాల మీద ఒక అవగాహన ఏర్పడుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని మీతో పంచుకోవడానికి ఆశపడుతూ ఉన్నాను. ఈ 3వ అధ్యాయంలో ఈ సందర్భం నుంచి కొన్ని ప్రశ్నలకు మనం వేసుకునే, ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతా వెళ్తే మనకి ఏవైతే ధ్యానం చేస్తున్నామో అవి జ్ఞాపకం ఉంటాయని ఒక 5 ప్రశ్నలు లేవనెత్తడానికి నేను ఆశపడుతున్నాను. ఈ 3వ అధ్యాయం నుంచి 5 ప్రశ్నలు. మొదటి ప్రశ్న, సాతాను సర్పరూపంలో వచ్చిందా? ఎందుకంటే 3వ అధ్యాయంలో సర్పము 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 అంటాడు తప్ప సాతాను అన్న మాట ప్రస్తావన కనిపించదు. ప్రతి సందర్భంలో 1వ వచనంలో కానీ, 13వ వచనంలో కానీ, 4వ వచనంలో కానీ సర్పము అన్న మాట విన్నాను తప్ప సాతాను అన్న మాట వినలేదు. అయితే మరి సర్పములో సాతాను ప్రవేశించిందా అన్నది ఒక ప్రశ్నగా ఉంది. ఇక రెండవ ప్రశ్న, సర్పము నడిచేదా, సర్పం మాట్లాడగలిగిందా? ఎందుకంటే ఒకవేళ సర్పం వచ్చి అవతో మాట్లాడింది అని పిల్లలకు స్టోరీ చెప్తా ఉంటే నాస్తికులు కానీ మిగతా వారు కానీ నవ్వుతున్నారు. నవ్వేమంటారు, అసలుకి సర్పం ఏంటి, మాట్లాడడం ఏంటి, సాధ్యం అవుతుందా, ఇది కూడా ఒక కట్టుకథలా ఉంది అన్న మాట మనం వింటా ఉన్నాం. కాబట్టి వారు అడుగుతున్నారని కాదు, మనం కూడా కొంచెం ఆలోచించేయడం అవసరం. కాబట్టి 2వ ప్రశ్న, సర్పం నడిచిందా, సర్పం మాట్లాడగలిగిందా అన్నది 2వ ప్రశ్న. ఇక 3వ ప్రశ్న, దేవుడు సర్పము పాపాన్ని చేయడానికి ఆదామవల్ని ప్రేరేపిస్తాడని తెలిసిన వాడే కదా, తెలిసి సర్పాన్ని ఎందుకు ఏదైనా తోటలోకి అనుమతించాడు? దేవుడు సర్పాన్ని లోపలికి రాకుండా అనుమతించకపోతే వారు పండు తినేవారు కాదు, మానవ జాతిలో ఈ పతనం కనబడేది కాదు కదా. దేవుడు ఎందుకు అనుమతించాడు అన్నది మరొక ప్రశ్న. ఇక 4వ ప్రశ్న, ఇంతకీ సాతాన్ని ఎవరు పుట్టించారు? దానంతటా అదే పుట్టిందా, ఎవరైనా దాని పుట్టుకు కారకులయ్యారా, దేవుడి పాత్ర ఎంత వరకు సాతాన్ని పుట్టుకులో ఉంది అన్నది మనం 4వ ప్రశ్నగా ఆలోచించాలి. ఇక 5వ ప్రశ్న, గెలుపు ఎవరిది? ఈ 3వ అధ్యాయంలో జరిగిన పుటను ఆధారం చేసుకుంటే దేవుడు గెలిచాడా, సర్పం గెలిచిందా, సాతాను గెలిచిందా, అంతిమ విజయం ఎవరిది అని 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక యుద్ధం కొరకు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఒక యుద్ధం కొరకు వైరం కోసం మాట్లాడతాడు. నీకును స్త్రీకిని, నీ సంతానకును ఆమె సంతానకును వైరం కలగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదు అని ఒక వైరం కొరకు, ఒక యుద్ధం కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 5 ప్రశ్నలకు సమాధానం వెతకగలిగితే, ఈ 5 ప్రశ్నలకు వాక్యం ఏం సమాధానం ఇస్తుందో మనం చూడగలిగితే చాలా విషయాల మీద మనకు అవగాహన ఏర్పడుతుంది. కానీ 5 ప్రశ్నలకి మనకు సమయం సరిపోతుందా లేదా అన్న ఉద్దేశంతో 3 ప్రశ్నలకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ప్రభు అనుమతిస్తే సమయం ఉంటే 5 ప్రశ్నలకు ఇప్పుడు చెప్దాం, లేకపోతే వచ్చే వారం మిగతా ప్రశ్నలు ధ్యానం చేసి ఏదైతే మూల కారణంగా ఉందో ఆ మూల కారణానికి దేవుడి ఉద్దేశం ఏంటి, వాక్యం ఏ విషయాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది అన్న విషయాలు చూడడానికి ప్రయత్నం చేద్దాం. మొదటి ప్రశ్నగా, సర్పములోనికి సాతాను ప్రవేశించాడా అన్నది మొదటి ప్రశ్నగా మనం వాక్యపు వెలుగులో దాని భావం చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈ 3వ అధ్యాయంలో 3వ వచనంలో సర్పము అని రాయబడింది, 4వ వచనంలో సర్పము అని రాయబడింది, 13వ వచనంలో సర్పము అని రాయబడింది, 15వ వచనంలో కూడా సర్పము అని రాయబడింది. సర్పము అనగానే మనం చూసేదేంటి, నేల మీద పాగే పాము, పురుగు జాతికి చెందింది సర్పముగా మనం చూస్తున్నాం. అయితే సర్పము మోసం చేస్తే ఆదామవలు మోసపోయారా, సాతాను మోసం చేయడానికి సర్పం యొక్క ఆకారాన్ని వాడుకున్నాడా అని వాక్యపు వెలుగులో మనం చూడగలిగితే చాలా స్పష్టమైన వివరణ వాక్యంలో మనం చూడగలము. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము అని రాయబడింది అక్కడ. మనకి సాతాను కోసం తెలుసు, అపవాది కోసం తెలుసు, కానీ సాతాను అపవాది అని పేరు కలిగిన దుష్టుని ఎవరితో పొలుస్తున్నాడు? ఆది సర్పం, ఆది సర్పం, ఓల్డ్ సర్పెంట్ అంటాడు. ఆది సర్పం అంటే ఆదాము ఆది కాలంలో ఏదైనా తోటలో ఆదామవను మోసపుచ్చిన ఆ ఆది సర్పము. కాబట్టి సాతాన్ని సర్పంతోనే పోలుస్తా ఉన్నాడు ఇక్కడ. ఆ మహాఘట సర్పము, ఘట సర్పము అన్న మాటని మీరు మనసులో పెట్టుకోవాలి. తర్వాత వివరణకి ఆ పదం మన పనికొస్తుంది. ఘట సర్పము అన్నప్పుడు ఇంగ్లీష్ బైబిల్లో ది గ్రేట్ డ్రాగన్ అని రాయబడింది, డ్రాగన్ అని రాయబడింది. అలాగే ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. 20వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అఘాధములో పడవేసి అన్న మాట మనం చూస్తాం. ఇక్కడ కూడా సాతానును ఆది సర్పముగానే సంబోధిస్తున్నాడు. ఈ మాటల ఆధారంగా ఏదైనా తోటలోనికి సర్పము వచ్చినట్లుగా మనం చూస్తున్నాం, కానీ సర్పమును ఎవరు వాడుకున్నారు, సర్పములో ఎవరు ప్రవేశించారు, సర్పాకారంలో ఎవరు ప్రత్యక్షమవుతున్నారు అని మన ఈ రెండు వాక్యాలను మనం ఆధారంగా తీసుకోగలిగితే అపవాదియు సాతాను. అందుకే సర్వలోకమును మోసపుచ్చువాడు అన్నాడు. సర్వలోకాను మోసపుచ్చువాడు, మోసగాడు, మోసగాళ్ళకు మోసగాడు. ఆ మోసం మనకు తెలియదు అంత భయంకరంగా ఉంటది. ఈరోజు సాతాను లోకాన్ని మోసం చేస్తున్నాడు. ఈరోజు సాతాను అనేక మంది ప్రజల మనోనేత గుడ్డుతనం కలిగి చేసి మోసంలో కూర్చోబెడుతున్నాడు. ఎలా కూర్చో మాట్లాడతాడు? సర్పము సాతాను అనగానే 2 కొమ్ములు, పెద్ద నాలుక, లేకపోతే నల్లగా ఉండి భయంకర ఆకారంతో వస్తాడా? అబ్బో, అది ఎంత మాత్రం సాధ్యం కాదు. బైబిల్ చెప్తున్నది వాడు వెలుగుదూత వేషం ధరించుకుంటాడట. వెలుగుదూత, లైట్ ఏంజెల్ లా కనబడతాడు. సూట్ వేసుకొని, బూట్ వేసుకొని, సొసైటీలో ఒక ఉన్నతమైన స్టేటస్ లో ఉన్న వ్యక్తిలాగా, లేకపోతే కొంతమంది ప్రజలు అభిమానిస్తున్న ఒక ఫిల్మ్ యాక్టర్ లాగా మాట్లాడతాడు, సుప్రీంకోర్టు జడ్జి లాగా ఉండి మాట్లాడతాడు. అంటే ఎవరు చెబితే మనం వింటామో, ఎవరు చెబితే మనం కాదనలేము, ఎవరు చెబితే అనేక మంది వెంబడిస్తారో, ఆ ఫిగర్స్ ను వాడుకుంటాడు. వారిలో ఉండి మాట్లాడతాడు, వారి ద్వారా మాట్లాడతాడు. అదే ఈరోజు జరుగుతున్న మోసం. అందుకే మోసగాడు అన్నాడు. ఈ ఎలక్షన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, ప్రజలను మోసపుచ్చడానికి రాజకీయ నాయకుని వాడుకుంటాడు. రాజకీయ నాయకుడు చెప్తేనే నమ్మి మనం ఓటేస్తాం, వాళ్ళు చెప్తే నమ్మి మనం ఓటేస్తాం, వాళ్ళని వాడుకుంటాడు. అన్ని అబద్ధాలే, అన్ని పచ్చిమోసాలే. ఏది జరగదని తెలుసు, జరిగించలేమని వారికి తెలుసు, కానీ మభ్య పెట్టడం, మోసగించడం. సాతాను ఈ రోజు కూడా పరకాయ ప్రవేశం చేస్తున్నాడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంపర్సనేషన్. అప్పుడు మనం కేసులు కడతా ఉంటాం. మనకు విజయవాడలో ఒక కేసు జరిగింది, నకిలీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కల్తీ ఆహారం పరీక్షించాలి, కల్తీ ఆహారాన్ని పరీక్షించేవాడే కల్తీ, అర్థం చేసుకుందాం. కానీ నకిలీకి మూలం ఎవరంటే అపవాదే, సాతానే. అందుకే వాడి కోసం ఇలా రాయబడింది, యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చూడాలి. 8వ అధ్యాయము 44వ వచనంలో ఇలా రాయబడింది, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడి నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాణి యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించియే మాట్లాడను. వాడు అబద్ధకుడును అబద్ధమునకు జనకుడినై ఉన్నాడు. ఎన్ని విషయాలు సాతాను కోసం ప్రభు పరిచయం చేస్తున్నాడు. వారెవరట? ఆది నుంచి నరహంతకుడు. ఆది నుంచి నరహంతకుడు ఏదేం తోటలోకి వచ్చాడు, మాయ మాటలు చెప్పాడు, మోసగించాడు, మీరు తింటే చావరన్నాడు, కళ్ళు తెరవబడతాయి అన్నారు, దేవతల్లా మారిపోతారు, మీ భవిష్యత్తు వైభవం అయిపోతుంది, దేవునితో సమానమైపోతారు అని అన్నాడు. చివరికి ఏమైపోయారు? ఏదైన తోట నుంచి, వైభవంతమైన స్థితి నుంచి, నిత్యము జీవించి అమరత్వం నుంచి వారు దూరం అయిపోయారు. ఏదైన తోట నుంచి, దేవుని సన్నిధి నుంచి నెట్టిపోయబడ్డారు. అందుకే మోసం అనేది ఎలా ఉంటుంది అంటే పూర్తిగా అసత్యంలా ఉండదు. పూర్తిగా అసత్యం అయితే మనం ఎందుకు నమ్ముతాం? అందుకే మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేస్తున్న కేసులు ఎలా ఉంటుంది అంటే ఆల్రెడీ కొంతమంది లబ్ధి పొందుతారు, కొంతమంది లబ్ధి పొందినట్లుగా మనం చూస్తాం. తక్కువ డబ్బులు ఇవ్వండి, ఎక్కువ ఆదాయం పొందుకోండి, జరుగుది. అది సకం అసత్యం. సత్యము అసత్యం కలిసి ఉంటది, అది పెద్ద మోసం. అందుకే వాడు అంటాడు, మీరు తింటే కళ్ళు తెరవబడతాయి. తెరవబడ్డాయి, అది వాస్తవమే. తిని దినాన్ని నిశ్చయముగా చావరు అన్నాడు, అది అబద్ధం. అప్పుడు మరణం ప్రారంభమైంది, అప్పుడు దేవుడి నుంచి ఎడబాటు ప్రారంభమైంది. దేవతల వల్ల అయిపోతారు అన్నాడు, అది అబద్ధం. దేవతలకంటే శ్రేష్ఠమైన స్థితిలో వారు ఉన్నారు. దేవుని స్వరూపమందు దేవుని పోలుకు చొప్పున దైవత్వానికి వారసులుగా వారు ఉన్నారు. ఇంకా దేవతలేంటి? కాబట్టి వాడి మాటలు ఎప్పుడు కూడా పూర్తి అసత్యాల్లో ఉండవు. పూర్తి అసత్యం అయితే మనకు అర్థమైపోతుంది ఇది అబద్ధం అని. అందుకే మిక్స్డ్ ఉంటుంది, అసత్యము సత్యము కలిపి మాట్లాడుతూ ఉంటాడు. మనం నమ్మడానికి కావలసినంత బేస్ ఉంటుంది, మనం మోసపోవడానికి అంత బ్యాక్గ్రౌండ్ కూడా అందులో ఉంటుంది. గమనిద్దామని ఇక్కడ అంటాడు 8:44 వచ్చిన దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, ఆది నుండి వాడు నరహంతకుడు. మరణం మానవ జాతిలోకి రావడానికి వాడే కారకుడయ్యాడు. ఆదిలో వాడు చేసిన పాపం వల్ల ఒకని ద్వారా పాపమును, పాపం ద్వారా మరణము లోకమంతటిని ఏలుబడి చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కేవలం 3 దాటి 4 వస్తే ఆదామవులకి ఇద్దరు పిల్లలు, కయ్యను హేబెలు. ఇద్దరు అన్నదమ్ములు, రక్త సంబంధులు, ఒకే అమ్మ కడుపును పుట్టారు, ఒకే ఇంట్లో ఉన్నారు. కానీ ఏమైందంటే హేబెలును కయ్యను చంపేశాడు. కారణం ఎవరు? వాడు ఆది నుంచి నరహంతకుడు. ఈరోజు సమాజాన్ని వాడు చంపడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక టైంలో సూసైడ్ చేసుకోవాలంత టెంప్టేషన్ వాడు తీసుకొస్తాడు. చంపడానికి ప్రయత్నం. చిన్నప్పటి నుంచి మనం చేస్తున్న చిన్న చిన్న తప్పులు, నేలలో ఉంచి చంపడానికో, ట్రైన్ కింద పడి చంపడానికో, ఏదో విధంగా చంపడానికి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ప్రతి ఒక్కరిలో. నిన్న విజయవాడలో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది. ఎంత భయంకరంగా ఉంటుంది అంటే వాడు చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఆది నుంచి నరహంతకుడు. యేసుక్రీస్తు ప్రభువుని తీసుకెళ్లి ఆ కొండ శిఖరం మీద నిలబెట్టి అంటాడు, ఎక్కడి నుంచి కిందకు దూకు. ఆ దూకుతే ఏమవుతుంది? వాగ్దానం నెరవేరుద్ది. దేవదత్తులు వచ్చి ఎత్తు పట్టుకుంటారు, సూసైడ్ చేసుకో, చచ్చి సాధించు, బ్రతికేం సాధిస్తావు. ఎవరు మాట్లాడుతున్నారు? వాడు మాట్లాడతాడు. ఇరుగు పొరుగు వారి ద్వారా, మనం ఎవరు చెప్తే వింటామో వారి ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దేవుడు తన వాక్యంలో సాతాను పరకాయ ప్రవేశించేస్తాడు, సాతాను వ్యక్తిలోకి ప్రవేశిస్తాడు అన్న విషయాన్ని చాలా విషయాల్లో రాయించాడు. అవన్నీ మనం రిఫరెన్స్లు చెప్పడానికి సమయం కాదు, కానీ పై విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, అన్మ్యూట్ అయింది, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఎయిర్పోర్ట్ లో ఎవరన్నా ఉంటే వాళ్ళు చూసుకోవాలి, ఎయిర్పోర్ట్ ప్లేన్ సౌండ్స్ అవి. యోహాను సువార్త 13:27 ఇస్కరియోతు యూదాలోనికి సాతాను ప్రవేశించినట్లుగా రాయబడుతుంది. అలాగే మార్కు సువార్త 5:13 అపవిత్రాత్మలు, సేనాదయం పట్టిన ఆ వ్యక్తిలో ఉన్న అపవిత్రాత్మలు పందుల్లోకి వెళ్ళిపోవడానికి రిక్వెస్ట్ చేస్తాయి, పందుల్లోకి ప్రవేశించి పందుల మందంతటిని తీసుకెళ్లి చంపేస్తాయి. ఆ విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి మన మొదటి ప్రశ్న, ఏదైనా తోటలోనికి సర్పం మనకి ముందు కనబడుతుంది, కానీ తెర వెనక సర్పంలోకి అపవాదు వచ్చాడా అని ప్రశ్నిస్తే, అవును, సాతానే ఆది సర్పముగా, సాతానే ఏదైనా తోటలో వారిని మోసపుచ్చిన వాడుగా, మాయ చేసిన వాడుగా లేఖనాల వెలుగులో మనం చూడగలం. ఆది నుంచి వాడు నరహంతకుడు, వాడు దురాశలు పుట్టించేవాడు, వాడు అబద్ధాలు చెప్పేవాడు, వాడు అబద్ధానికే జనకుడు. హీఈస్ ద ఫాదర్ ఆఫ్ లైస్. అందుకే అబద్ధాలు చెప్పటం, మోసగించటం, లేకపోతే ఒకరి చావుకు కారణం మనం అవుతా ఉన్నామంటే అర్థం చేసుకోవాలి. ప్రారంభోచన అంటాడు, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు. వాడి క్యారెక్టర్ మనలోకి వచ్చిందంటే మనం ఈ ఒకవేళ వాడి పక్షంగా మారిపోయామేమో, వాడి బెటాలియన్లో మనం కలిసిపోయామేమో, అర్థం చేసుకోవాలి. వాడు గుణగణాలు మాట్లాడుతూ ఉన్నాడు, వాడు దురాశలు పుట్టించేవాడట, వాడు నరహంతకుడట, వాడు సత్యం మీద నిలబడ్డట, వాడు అబద్ధం ఆడతాడట, వాడి వద్ద సత్యమే లేదని మనం ఈ వాక్యాలు చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి ప్రశ్న, సర్పములోనికి సాతాను ప్రవేశించిందంటే దేవుని వాక్యము అవుననే సమాధానం చెబుతా ఉంది. ఇక రెండవ ప్రశ్న, సర్పం మాట్లాడిందా అని మనం చూడాలి. ఎందుకు సర్పం నడిచిందా అన్న ప్రశ్న వచ్చిందంటే, ఆది కాండం మూడవ అధ్యాయంలో పద్నాలుగు వచనంలో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందువు అన్నాడు. 14వ వచనంలో దేవుడు అంటున్నాడు, శపించిన తర్వాత నువ్వు కడుపుతో ప్రాకుతా అన్నాడు. శపించిన తర్వాత శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు అన్నాడు. అంటే శాపానికి గురి కావడానికి ముందు సర్పం కడుపుతో పాకేది కాదా? శపించిన తర్వాత నీ బ్రతుకు దినాలన్నీ కూడా మన్ను తింటావు అన్నాడు. అంటే అంతకు ముందు అది మన్ను తినే స్వరూపం కాదా? ఒకవేళ అది మన్ను తినేది, కడుపుతో పాకేది అయితే అదెందుకు శాపం అవుతుంది? కాబట్టి మనం అర్థం చేసుకుందాం, ఏదేం తోటలోనికి సాతాను సర్పం రూపంలో వచ్చినప్పుడు సాతాను ఆకారం పాకే ఆకారం కాదా అన్నది మన ప్రశ్న. దానికి దేవుని వాక్యము అవుననే సమాధానం చెప్తా ఉంది. అవుననే మనం దేవుని వాక్యం నుంచి సమాధానం చూడగలం. మనం ఆల్రెడీ ఒక రెండు వాక్యాలు మనం చూసాము. ఆ రెండు వాక్యాలు ప్రకటన గ్రంథం 12:9 అలాగే ప్రకటన గ్రంథం 20:2 అక్కడ మహాఘట సర్పము అన్నాడు. ఆది సర్పము మహాఘట సర్పము అనే రాయబడింది. ఆ ఘట సర్పము అన్నక్కడ ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వెర్షన్ లో ది గ్రేట్ డ్రాగన్. ఇప్పుడు మనకి డ్రాగన్ అంటే ఎట్లా ఉంటుందో యానిమేటెడ్ మూవీస్ లో మనం చూస్తా ఉన్నాం. డ్రాగన్ అంటే శరీరం అంతా తల మొదలుకొని తోక వరకు పామాకారంగానే ఉంటది, కానీ ప్రత్యేకత ఏంటంటే 4 కాళ్ళు ఉంటాయి 2 రెక్కలు ఉంటాయి. అది మట్టి తినేదిగా కాకుండా మనుషుని తినేదిగా మాంసాహారిగా కనబడుతుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ ఏదైనా తోటలోనికి వచ్చిన ఆ సర్పము కడుపుతో పాకేది మాత్రం కాదు, ఎగిరేదిగా మనం చూస్తున్నాం, నడిచేదిగా మనం చూస్తున్నాం. ఇంకొకటి మనకు సపోర్ట్గా ఉండడం కొరకు ఒక వాక్యాన్ని చూద్దాం. యెషయా గ్రంథం 14:29 మనం చూడాలి. యెషయా గ్రంథం 14:29 మనం చూస్తే అక్కడ 2వ వాక్యంలో ఇలా రాయబడింది, సర్ప బీజము నుంచి మిడినాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము అన్నాడు. ఎగురు సర్పము, ఫ్లయింగ్ సర్పెంట్ అన్నాడు. ఎగురు సర్పం ఏంటి? అసలు సర్పం అంటేనే పాకాలి. సర్పం ఎగరడం ఏంటి? అంటే సర్పానికి రెక్కలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, సర్పానికి కాళ్ళు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం, కానీ ఎప్పుడైతే ఆది పాపానికి వాడు కారకుడయ్యాడో, మానవ జాతి పతనానికి వాడు కారకుడయ్యాడో, సర్వాధికారి అయిన దేవుడు వాడు రెక్కలు తీసేసినట్టుగా, వాడు కాలు నరికేసినట్లుగా, వాడికిచ్చిన శాపంగా మనం చూస్తున్నాం. నువ్వు నేలను ప్రాకుదు, నేలను ప్రాకుదు అని సర్పాన్ని దేవుడు చెప్పించినట్లుగా ప్రారంభ పుటల్లో మనం చూస్తా ఉన్నాం. ఇక ఆ రెండవ ప్రశ్నలోనే మరొక మాట, సర్పం మాట్లాడిందా? ఇది నిజమా? దేవుడు దేనైనా తినొద్దని చెప్పాడా అని సర్పము అవ్వతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నట్టు, అవ్వ సర్పంతో మాట్లాడుతున్నట్టు మనుషులు ఇద్దరు కలిసి మాట్లాడుకుంటే ఎలా మాట్లాడుకుంటారో, ఒక జంతువుతో అవ్వ అలా మాట్లాడుతున్నట్లుగా విన్నప్పుడు నిజమైన సర్పాలు మాట్లాడతాయా అన్నది ప్రశ్నగా కనబడుతుంది. అయితే ఈ రోజు సర్పాలు మాట్లాడడం మనం చూడడం లేదు, కానీ అప్పుడైతే జంతువులు మాట్లాడేయి అన్న ఒక భావన చెప్తా ఉన్నారు. అయితే నేను ఒక మాట చెప్పగలను, దేవుడు అంటే దేవుని వాక్యపు వెలుగులో మనం చూడగలిగినప్పుడు సర్పము లేకపోతే సాతాను అద్భుతాలు చేసేవాడు, వండర చేసేవాడుగా ఉన్నాడు, మోసపుచ్చేవాడుగా ఉన్నాడు, మాయ చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండం 22:28 దేవుడు ఒక గాడిదకు స్వరం ఇచ్చినట్లుగా చూడగలం. గాడిద ప్రవక్త అనే బిలాముతో మాట్లాడింది. అలాగే మత్తయి సువార్త 4:1-11 సాతాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉంది. ఈ రాళ్ళు రొట్టెలగినట్లుగా ఆజ్ఞాపించు, ఈ పైనుంచి కిందకు దూకు. సర్పం మాట్లాడుతూ ఉంది, సాతాను మాట్లాడుతూ ఉన్నాడు. సాతాను మాట్లాడేవాడు కాబట్టి ఆది కాండంలో 3 సర్పానికి వాడు స్వరం ఇచ్చి సర్పం ద్వారా వాడు మాట్లాడాడు అన్నది అది సహజంగా జరిగినప్పటికీ అద్భుతంగా జరిగింది. అది అద్భుతం కాబట్టే వారు అంత త్వరగా అవ్వ సర్పం యొక్క మాట వినడానికి ప్రయత్నం చేసిందేమో, అందువల్లే అంత త్వరగా వాడి మాయలో పడిపోయిందేమో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మూడవ ప్రశ్న మనం చూస్తున్నాం. సాతాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవునికి తెలియదా సర్పం వస్తుంది లేకపోతే సాతాన్ వస్తాడు, ఏ పండు అయితే తినొద్దన్నాడో ఆ పండు తినమని ప్రేరేపిస్తాడు, కాబట్టి వీడు రాకుండా గేటేసేయాలి, కాపలా పెట్టాలి, ఏదేని తోటలోనికి లేకపోతే దేవుడి పరదేశిగా కనబడుతూ ఉన్న ఏదేని వనంలోనికి వాడికి ప్రవేశం ఉండకూడదని దేవుడు కనీసం జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ ఘోరం జరిగేది కదా అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క మనసును మనం అర్థం చేసుకోవాలి. దేవుడా నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ప్రశ్నించడానికి కుండ కుమారవాణితోటి నన్నెందుకు ఇలా చేసావు అనడానికి కుండకి అధికారం ఉండదు. సృష్టికర్త కుమ్మరి ఇష్టమే. పూజ చేయాలనుకుంటే పూజ చేస్తాడు, విగ్రహం చేయాలనుకుంటే విగ్రహం చేస్తాడు, లేదా కాలు కింద వేసుకుని పీట చేయాలని కాలు కింద పీట చేస్తాడు, లేకపోతే కాలు కడుక్కుని కుండ చేయాలనుకుంటే కుండ చేస్తాడు. ఆయన సర్వాధికారం, ఆయన నిర్ణయం, ఆయన మనం ప్రశ్నించలేం. కానీ అసలుకి దేవుని మనసు ఏంటి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు సర్పాన్ని ఏదైనా తోటలోనికి అనుమతించాడు అని మనం చూడగలిగితే దేవుని వాక్యం నుంచి కొన్ని విషయాలు మనకి ఆయన గురించిన విషయాలు అర్థమవుతా ఉంటాయి. ఒకసారి యోబు గ్రంథము 9 9:9-12 కాన్వర్జేషన్ జరుగుతుంది. ఒక మీటింగ్ ఏర్పాటు చేయబడింది. ఆ మీటింగ్ లోనికి దేవదూతలు అందరూ వచ్చారు. ఆ మీటింగ్ లోనికి, ఆ సమావేశంలోనికి అపవాది కూడా వచ్చింది. అపవాది ఎక్కడి నుంచి వచ్చాడు? భూమి మీద నుంచి వచ్చాడు. ఆ మీటింగ్ లో ఎప్పుడైతే అపవాదిని దేవుడు చూశాడో అపవాది అంటాడు, నువ్వు నా కుమారుడైన యోబు గురించి ఆలోచించావా? అతడు యథార్థవంతుడు, నీతివంతుడు, నాయందు భయభక్తులు కలిగిన వాడు, అతనిలో చెడుతనమే లేదు, అసలు భూమి మీద అలాంటి వాడు లేడు, భూమి మీద అలాంటి వాడు లేడని దేవుడు ఒక యోగు భక్తిని బట్టి ఆనందించి చెబుతా ఉన్నప్పుడు ఇలా అంటది అపవాదొచ్చి, 9వచనంలో అన్నాడు. అపవాది యోబు ఓరకనే దేవుని యందు భయభక్తులు కలవాడాయనా, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించి చుండు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించినది, ఆయన నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తమును ముత్తినడలా అతని నీ ముఖం ఎదుట నీ దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా. ఏమని మెలుగు పెట్టాడు, ఏమని మాట్లాడుతున్నాడు, అవును భక్తిగానే ఉన్నాడు. ఎందుకు భక్తిగా ఉన్నాడు, నిన్ను చూసి కాదు నీ ఆశీర్వాదాలు చూసి, నిన్ను ప్రేమించి కాదు నువ్వు ఇచ్చిన ఆస్తుపాస్తులను ప్రేమించి. అవకాశవాది, అవకాశవాది అదే. నువ్వు నీ ఆస్తిని నువ్వు ఆశీర్వాదాన్ని పక్కన పెట్టు, అస్సలు నీ దగ్గర ఉంటాడా, నీ ముఖం ఎదుటే, నీ ముఖం ఎదుటే దేవుడు ఉన్నాడా, అసలు ఉన్నాడా, దేవుడే లేడని దూషించి నాస్తికుడిగా మారిపోతాడు అని ప్రశ్నించినప్పుడు దేవుడు 12వ వచనంలో దేవుని మనసు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశం ఉన్నది, అతనికి మాత్రం ఏ హాని చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుంచి బయలుదేరాడు. అది దేవుని మనసు, దేవుని మనసు. ఒక మాట చెప్తాను, జయలలిత రూలింగ్ లో ఉన్నప్పుడు, తమిళనాడులో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె మీద కేసు, అసెట్ కేసు పడింది. ఆ కేసులో ఆవిడ సిట్టింగ్ అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బట్టి, ఆ కేసులో తీర్పును బట్టి ఆమె సిట్టింగ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ, అధికారంలో ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆమె జైలు శిక్షకు వెళ్ళిపోయింది. జైల్లో ఆమె పెట్టినప్పుడు ఏఐఏడిఎంకే పార్టీ, ఆమె పార్టీకి ఆ ముఖ్యమంత్రి పగ్గాలు పట్టడానికి ఎవరు లేక నమ్మకబంటుగా ఉన్న పన్నీర్ సెల్వం తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా ఆమె ప్రకటించింది. ఆ తర్వాత రోజు పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే, ఆ పన్నీర్ సెల్వం ఎంతో విధేయత కలిగి ఆమె దగ్గర అమ్మ అని చెప్పి బోర్ల దండాలు పెట్టేవాడు. ఆ తర్వాత రాత్రి జయలలిత కేబినెట్ మినిస్టర్స్, పన్నీర్ సెల్వం వర్గస్థులు అందరూ కూడా పార్టీ చేసుకున్నారట. ఎందుకు పార్టీ చేసుకున్నారు, అధికారం వచ్చిందని కాదు, భలే జైల్లోకి పోయింది, భలే జైల్లోకి పోయింది. ఆమె జైల్లోనే ఉండిపోవాలి, ఆమె జైల్లో చచ్చిపోవాలి, అప్పుడే మాకు ఈ ముఖ్యమంత్రి పీఠం శాశ్వతం అయిపోద్ది, అప్పుడే మాకు పదవులు నిలబడతాయి. ఆమె ముందు ఎలా కనబడుతున్నారు వీళ్ళు, ఆమె ముందు ఎలా కనబడుతున్నారు, ఎంతో విధేయత కలిగిన వారి వలె, ఎంతో నమ్మకస్తుల వలె, ఎంతో మాట వినే వాళ్ళ వలె కనబడుతున్నారు. నిజంగా అమాయకురాలు కదా జయలలిత, నమ్మింది, అలాగే అధికారం ఇచ్చింది, అలాగే అధికారం ఇచ్చింది. దేవుడు జయలలిత వలె మోసపోయేవాడు కాదు. దేవుడు అప్పుడప్పుడు రాజకీయాల్లో వింటాం వెన్నుపోటు పొడిచారని. వెన్నుపోటు అంటే, వెన్నుపోటు అంటే మనం చూసుకోం, వెనక తిరిగి చూసుకోం, నమ్ముతాం, నమ్ముతాం, ఆ తర్వాత నిజస్వరూపం ఏంటో తర్వాత అర్థమయ్యి కోలుకోలేంత దెబ్బ తింటాం, అది వెన్నుపోటు అంటే. అది రాజకీయాల్లో వింటా ఉంటాం మాట. దేవుడు మానవుడి వద్ద నుంచి ఏం కోరుతున్నాడు, దేవుడు మానవుడి వద్ద నుంచి ఏం కోరుతున్నాడు, సమస్తాన్ని ఇచ్చాడు. 6 దినాల సృష్టి, 6 దినాల సృష్టిని తీసుకొచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడు, నరుని పాదాల వద్ద. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, తను లోపరుచుకోండి, తను లోపరుచుకోండి అని మానవుని పాదాల వద్ద సమస్త సృష్టిని పెట్టిన దేవుడు మనిషి వద్ద నుంచి ఒకే ఒకటి కోరుతున్నాడు, విధేయత. నేను నీకెంత చేశానో నువ్వు నన్ను ప్రేమించాలి, నువ్వు నా మాటను గౌరవించాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదు తెలియడం కొరకు ఇదిగో మంచి చెట్లు తిరిగి వృక్షాన్ని వేశాను, దాన్ని తినొద్దు. తింటే ఏం కాదు, అందులో విషమేం లేదు, తినొద్దు అన్న దేవుని మాట దాటితే మాత్రం దేవుని శాపం, దేవుని ఉగ్రత, దేవుడి నుంచి ఎడబాటు. దేవుడు అన్ని ఇస్తున్నాడు కానీ ఒకే ఒక్కటి నీ వద్ద నుంచి నా వద్ద నుంచి కోరుతున్నాడు, విధేయత, ప్రేమ, యథార్థత, యథార్థత. అందుకే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుని ఆశీర్వాదాలు ప్రేమిస్తున్నావా, దేవుణ్ణి ఎరిగి ఆయన వద్దకు వచ్చామా, లేకపోతే ఏదో ప్రమాదం జరుగుద్ది అని చెప్పి దాని కొరకు అవకాశవాదంగా దేవుడి వద్దకు వచ్చామా అన్నది దేవుడు చూడడానికి, పరీక్షించడానికి ఇష్టపడతా ఉన్నాడు. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనంలో ఒక మాట ఇలా రాయబడింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం 31 సీమోను సీమోను పేతురుని ఉద్దేశించి ప్రభు మాట్లాడుతున్నాడు. సీమోను సీమోను ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమ వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. దేనికోసం సాతాను దేవుడు అనుమతించాడు? ఆ ఏదైనా తోటల్లో పాపం చేసిన తర్వాత ఆదామవల పతనాన్ని తీసుకెళ్లిపోయిన తర్వాత అప్పుడే సర్పాన్ని చంపేయచ్చు కదా, అప్పుడే సాతాను చంపేయచ్చు కదా. ఇంకా ఎందుకు ఈరోజు సాతాను భూమి మీద దేవుడు చలామణి కానిస్తున్నాడు, ఎందుకు సాతానికి అనుమతినిచ్చాడు అని మనం ప్రశ్నించగలిగితే దేవుడు అంటాడు, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్, గాడ్ హ్యాజ్ ఎ పర్పస్. ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. వాడు చేసేదంతా కీడే, కానీ దేవుడు ఫిల్టర్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీ హృదయ వైఖరిని పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. క్రైస్తవ సమాజంలో ఎవరు నామకార్థమైన క్రైస్తవులు, ఎవరు నిజమైన క్రైస్తవులో దేవుడు చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఏ దేవుడికి నమ్మకం లేదా? నమ్మే అంత నమ్మకస్తులమా? నమ్మే ఏదైనా తోటలో ఉంచాడు, నమ్మే చక్కగా చెప్పాడు, తినొద్దు బాబు తింటే చేస్తా అన్నాడు, నమ్మే జ్ఞానాన్ని ఇచ్చాడు, నమ్మే స్వేచ్ఛనిచ్చాడు, నమ్మే అన్ని ఇచ్చాడు. మరి నమ్మక ద్రోహం మనకు చేత కదా, నమ్మక ద్రోహం మనకు చేత కదా. వెన్నతో పెట్టిన విద్య అంటారు మానవుడికి, వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి నమ్మకం లేదా అని ప్రశ్నించడం మనకు అధికారం లేదు, కానీ దేవుడును నిజంగా నమ్మకస్తుడైతే నిలబడు ప్రభుపక్షంగా. దేవుడు సాతాన్ని ఎందుకోసం భూమి మీద ఉంచాడంటే ఫిల్టరింగ్ కోసం. గోధుమలు జల్లిస్తున్నప్పుడు పుల్లికాయలు ఎలా తేలిపోతాయో, మట్టి అంతా ఇసుకంతా ఎలా దిగిపోతుందో, అదంతా దిగిపోయి యథార్థవంతులు దేవుడికి కనబడాలి, నమ్మకస్తులు దేవుడికి కనబడాలి, ఆయన యథార్థంగా వెంబడించేవారు ఆయనకు కనబడాలి. అందుకోసం సాతాను వాడి నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నాశనాన్ని దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి ఆయన దాన్ని అనుమతించాడు, అనుమతించాడు. అందుకే ఇది ఎలా ఉంటుందంటే, మన ముందు చాయిసెస్ ఉంచబడ్డాయి, నిర్ణయాలు, చాయిసెస్ దేవుడు మనకి ఇచ్చాడు. తీసుకో మంచా చెడ, చెడు తీసుకుంటావా నీ భవితం ఎలాగుంటది, మంచిని తీసుకుంటావా నీ భవితం ఎలా ఉంటది. నీ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, దేవుణ్ణి వెంబడిస్తావా దెయ్యాన్ని వెంబడిస్తావా. ఈ మధ్య వాట్సాప్ లో పోస్టింగ్స్ వస్తున్నాయి, సాతాను సంఘం ప్రారంభమైంది, సాతాను సంఘం కూడా బైబిల్ స్టార్ట్ చేసిందని. దేవుడు అనుమతిస్తున్నాడు, అన్ని అన్ని దేవుడు అనుమతిస్తున్నాడు. దేవుడు అనుమతి వచ్చకుండా ఏది భూమి జరగటం లేదు. వాస్తవమే ఈ లోకాధికారి దేవుడు కాదు, ప్రస్తుతానికి సాతానే, కానీ సర్వాధికారి మాత్రం ప్రభువే. సాతాను మీద కూడా అధికారి ప్రభువే. వాడికి కొంత టైం ఇచ్చి, సరే నీకు టైం ఇచ్చాను చూడు అన్నప్పుడు భూలోకాన్ని చుట్టూ వస్తున్నాడు. భూలోకంలో ప్రజలు ఎంత ఎంత భయంకర రూపాలు బయట చూస్తున్నామో, తల్లిని చంపే కొడుకు, తల్లిని చంపే కొడుకు, చెల్లిని చేర్చే అన్న, చిన్న పిల్లని పాడు చేసే ముసలవాళ్ళు, డబ్బు కోసం 5,000 కోసం ప్రాణం తీసే నరహంతకులు, ఇదంతా సాతాన్ చేయిస్తున్నాడంటే సాతాన్ టెంప్ట్ చేస్తున్నాడు. మానవ స్వభావం బయటపడతా ఉంది. అందుకే మన ముందు దేవుడా దయ్యమా రెండు ఆప్షన్స్ ఉన్నాయి. నువ్వు దేన్ని వెంబడిస్తావు, చాయిస్ నీదే. దేవుడు బలవంతం చేయడు, దేవుడు బలవంతం చేయడు. ఒకవేళ మానవ మాత్రం కాబట్టి మేము బలవంతం చేసి ప్రార్థనకు రండి, బైబుల్ స్టడీ రండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, కానీ దేవుడు మాత్రం ఫుల్ స్వేచ్ఛనిచ్చాడు. ఆయన ప్రేమ చేత, కృప చేత ఒక సమయం నిర్ణయించి నీకు ఆయుష్కాలం ఇచ్చి, 60-70 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చి, 60-70 సంవత్సరాల తర్వాత నీకు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని నువ్వు వైలేట్ చేసి దేవునిలోకి రాకపోతే ఆయన ఉగ్రత, ఆయన తీర్పు, ఆయన ఉగ్రతను మనం తట్టుకోలేము. ఆ తీర్పు కొరకు దేవుడు నేను గ్రేస్ పీరియడ్ అంటారు. నీ జీవిత కాలం ఏదైతే ఉందో ఈ జీవిత కాలాన్ని కృపాకాలం అంటారు. ఒకసారి తప్పు చేసో అయినా దేవుడు శిక్షించలేదు, రెండోసారి తప్పు చేసో అయినా దేవుడు శిక్షించలేదు. నువ్వు తప్పు చేస్తేనే ఉన్నావు, దేవుడు శిక్షించట్లేదు. చేతకాదు, నువ్వు మారాలి. నువ్వు చెడును కాకుండా మంచి మార్గ సత్యాన్ని వెంబడించాలి, సాతాను కాకుండా దేవుడిని వెంబడించాలి. నరకానికి వెళ్ళిపోయే మార్గంలో నుంచి జీవానికి వెళ్లే మార్గంలోకి రావాలని అసలు ఒక సువార్త ఎందుకు చెప్పాలి? ఎందుకు సువార్త కొడుకు పెట్టాలి? ఎందుకు మనం ఆన్లైన్ బైబిల్ స్టార్ట్ చేయాలి? ఎందుకు ప్రతి ఉదయకాల సమయంలో అలా ధ్యానం చేస్తున్నామంటే, దేవుడు చెడు కోసం మాట్లాడుతున్నాడు. మంచి మంచి సినిమాలు అడ్వర్టైజ్మెంట్ టీవీల్లో, సినిమాల్లో, రండి చూడండి చెప్పేసి సాతాను పబ్లిసిటీ జరుగుతూ ఉంది. ఒక పక్కన సువార్త గురించి, రండి రక్షణ పొందండి, ఇదిగో దేవుడు ఇదే రక్షణ మార్గం, ఇదే రక్షణ దినం అని సువార్త వినిపిస్తున్నాడు. చాయిస్ నీదే, చాయిస్ నీదే, బలవంతం లేదు. దేన్ని వెంబడిస్తావు? దేవుడు సాతాన్ని ఈ లోకంలో ఉంచి దేవుడు ఆ సర్పానికి ఏదైనా తోటలో ప్రవేశించడానికి అనుమతినిచ్చి నీ యథార్థతను, నీ నమ్మకత్వాన్ని, దేవుని పట్ల నీకున్న ప్రేమను ఆయన చూడడానికి ఇష్టపడ్డాడు. ఆయన నీ యథార్థతను పరీక్షించడానికి ఇష్టపడ్డాడు. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సాతాన్ ఈరోజు ఏ స్థాయిలో కనబడుతున్నారంటే, వాడి అధికారం ఇవ్వబడ్డది, వాడికి అధికారం ఇవ్వబడ్డది, వాడికి అధికారం ఇవ్వబడ్డది. అందుకే 2 కొరింథీ పత్రిక 4:4 ఆ సాతాన్ని ఈ యుగ సంబంధమైన దేవత అంటాడు. ఈ యుగానికి దేవత ఎవరంటే సాతానే, సాతానే. వాడి అజమాయిషులు మానవులు ఉన్నారు, వాడి అండర్లో ప్రజలు ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎవరినన్నా నమ్మొచ్చు, జంతువునన్నా నమ్మొచ్చు, మనిషిని మాత్రం నమ్మలేం. ఎందుకు? వాడు అండర్లో ఉన్నారు. వెన్నుపోటు పడడం, వెనతో పెట్టిన విద్య, అబద్ధాలు చెప్పడం, అసలు కదా అబద్ధమా? తేను పూసిన మాటల్లా ఉంటాయి మోసాలు, మాయ మాటలు, హత్యలు, హత్యలు, భయంకరమైన విషయాలు చూస్తున్నాం. ఎఫ్సిఎల్కి రాసిన పత్రిక 2:3 వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు సాతాను కోసం. వాయుమండల సంబంధమైన అధిపతి. ఒక మాట చూడడానికి ప్రయత్నం చేసి మనం ముగించుకుందాం. లూకాసు వార్త 4:6-8 వాడు ఇలాగ అంటాడు సాతాన్. యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అపవాది ఎలా అంటున్నాడు, ఈ అధికారం అంతయు, ఏ అధికారం, ఏ అధికారం? 5 చదవాలి. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు, భూలోక రాజ్యాలలో ఉన్న అధికారం అంతా, పొలిటికల్ పవర్ అంతా, ఫినాన్షియల్ పవర్ అంతా, పోలీస్ పవర్ అంతా, మనం అర్థం చేసుకుంటే ఈ అధికారం అంతా ఈ రాజ్యముల మహిమ అన్నాడు. రాజ్యముల మహిమ అంటే అమెరికా, అందులో ఉన్న ధనం, లండన్, గొప్ప గొప్ప రాజ్యాల వైభవాన్ని చూస్తా ఉన్నాం. అధికారం, రాజ్యాల మహిమ, అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవరికి నేను ఇయ్యగొరుదును, వానికిత్తును. కాబట్టి నీవు నాకు మృక్కుతవా, ఇదంతయు నీ దగునని ఆయనతో చెప్పను. సాతాను యేసుక్రీస్తు ప్రభువు ముందు నిలబడి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? నేనెవరో తెలుసా, ఈ లోకాధికారిని. నేనెవరో తెలుసా, ఈ ప్రపంచ అధికారం అంతా నా హస్తగతమైంది, ఈ రాజ్యాల మహిమంతా నా హస్తగతమైంది అని మాట్లాడుతున్న ప్రభు కాదన్నాడా? బైబిల్ కాదనటం లేదు. బైబిల్ దేర్ ఆర్ 2 కింగ్డమ్స్. ఈరోజు లోకంలో 2 రాజ్యాలు ఉన్నాయి. 1 దైవరాజ్యము, 2 సాతాన్ రాజ్యం. దైవరాజ్యము సంఘం, సాతాన్ రాజ్యం లోకం. లోకాన్ని చూపించి అంటాడు, లోకమంతా అనేక మంది వాడివైపు ఉన్నారు, లోకాన్ని చూపించి నా అధికారం అన్నాడు. అందుకే ఈ ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ భూకంపాల కారణం ఎవరు, విపత్తులకు కారణం ఎవరు, అరాచకాలకు కారణం ఎవరు, నేరస్తులకు కారణం ఎవరు అని అంటే సాతాను అనేక మందిని చెరపట్టాడు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మరొక మాట, 7:8 వాడు ఏం కోరుతున్నాడు, నీవు నాకు మృక్కుతివా. ప్రపంచాన్ని, వాడిని ఆరాధించాలని చెప్పి తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. 8 మన ప్రభు ఏమంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. దేవుడే ఆరాధనకు అర్హుడు, దేవుడే పూజనీయుడు, దేవుడికి మాత్రమే మన శిరస్సు వంచాలి. కానీ దేవునికి దక్కాల్సిన ఆరాధనని, దేవునికి దక్కాల్సిన మహిమను వాడు దొంగిలించడానికి నరసమాజాన్ని మోసపుచ్చుతూ వాడి మనుషులుగా మార్చుకొని వాడు ఆరాధన పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు. విగ్రహారాధనల వెనకాల ఎవరున్నారనుకుంటున్నారు? సాతాను. వాడిని ఆరాధించడానికి మనుషులు ఆరాధన వెనకాల ఎవరున్నారు? సాతాను. మనుషుల్లో ఉండి వాడు ఆరాధన పొందుతున్నాడు, విగ్రహాల్లో ఉండి వాడు ఆరాధన పొందుతున్నాడు. మనుషుల ముందుకు వచ్చి నన్ను ఆరాధించండి దేవుణ్ణి కాదు అంటున్నాడు. నువ్వెవరిని ఆరాధిస్తున్నావు? నువ్వెవరికి మొక్కుతున్నావు? దేవుడికి మొక్కుతున్నావా, సాతానికి మొక్కుతున్నావా? మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఈ ఆదికాండ 3 నుంచి ఒక కీలకమైన 3 ప్రశ్నలను ఇవదే కాలం మనం చూడగలుగుతా ఉన్నాం. సర్పం మనకి తెర మీద కనబడుతుంది, సర్పంలో సాతాను ఉందా అంటే దేవుని వాక్యం అవనని చూస్తూ ఉన్నాం. రెండవది సర్పము నడిచే స్వరూపం కలిగిందంటే అవనని చూస్తున్నాం. సర్పం మాట్లాడగలదంటే అవనని చూస్తున్నాము. సర్పాన్ని దేవుడు, సాతాన్ని దేవుడు ఎందుకు అనుమతించాడంటే దేవుడికి ఉన్న ఉద్దేశాన్ని, దేవుడు ఏం జరగాలని ఆశపడుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా చూడగలుగుతున్నాం. అలాగే ప్రభు ఇచ్చిన ప్రభు యొక్క అనుమతిని బట్టి వచ్చే వారాల్లో మరిన్ని విషయాలు ఈ ఆదికాండ నుంచి చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఉద్దేశం ఒకటే, మన ముందు ఏవైతే మన హృదయంలో ప్రశ్నలు గూడు కట్టుకుని ఉన్నాయో ఆ ప్రశ్నలకు దేవుని వాక్యపు వెలుగులో సమాధానం వెతకాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మనం ముగించుకుందాం ప్రార్థన చేసుకొని దేవుడు వినిపించిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం.